अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः।
అంటే మొట్టమొదట విద్యుత్ ద్వారా ప్రకాశాన్ని మనం పొందగలిగాము. రాత్రుళ్ళు కూడా మనము మన కార్యకలాపాలు పొగల వలె చేసుకోగలుగుతున్నాము. నగరాలను కనుక మనం చూస్తే అసలు మొత్తం అది కాంతివంతంగానే ఉంటాయి. రోడ్లు వెలుతురుతో నిండి ఉంటాయి, బార్స్ షాప్స్ అన్ని వెలుతురుతో నిండి ఉంటాయి. అంటే భగవంతుడి యొక్క ప్రకాశము అనేటటువంటి గుణాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకోగలుగుతున్నాం. సత్ సవితుర్ వరేణ్యం గాయత్రి మంత్రము ఈ శక్తి గురించి చెప్తోంది, ప్రకాశము అనేటటువంటి శక్తి గురించి చెప్తోంది. అంచేత పూర్వకాలపు ఋషులు పొందినటువంటి ప్రకాశని సిద్ధి ఈనాడు మనం ఒక స్విచ్ ద్వారా పొందగలుగుతున్నాము. అంచేత ఆ విధంగా ఋషుల కంటే మనం చాలా గొప్పవాళ్ళం. పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్తున్నాము అన్నదానికి నిదర్శనం అది. అంటే మనం విద్యుత్తుని ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇంకా ప్రకృతిలో రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి ప్రాణశక్తి, రెండవది కుండలిని శక్తి. విజ్ఞానము ప్రాణశక్తి వరకు రాలేదు, చనిపోయిన దానికి ప్రాణం పోయలేదు, కానీ ఉన్నదాన్ని చాలా గొప్పగా చూసుకోగలదు. ఆఖరికి క్లోనింగ్ కూడా చేయగలదు. క్లోనింగ్ చేయటం అంటే ఏంటి, ఒకేలాంటి మనిషిని ఎన్ని లక్షలైనా తయారు చేయగలదు. అదే మన దుర్గా సప్తశతిలో దానిని రక్త బీజము అంటాము. రక్త బీజవద కూడా పోవాలి. క్లోనింగ్ అనేది దుష్టుల చేతిలో పడితే చాలా ప్రమాదం. ది సెకండ్ లేడీ అని ఇర్విన్ వ్యాలెస్ అనుకుంటా ఒక నవల్ రాశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భార్య ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా భార్యను తారుమారు చేసేస్తారు. అది ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోండి. ప్రెసిడెంట్ కూడా తెలియదు. రక్త బీజ వధ. ప్రాణశక్తిని ఉపయోగించుకోవటం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. గయాన్ త్రాయతి ఇది గాయత్రి. ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఈ ప్రాణాలు మన శరీరంలో రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే జలతత్వము, రెండోది ఊపిరి. శ్వాస ఊపిరి. ఊపిరి నీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నది గుర్తుంచుకోండి. అది మన ఆధ్యాత్మిక విజ్ఞానవేత్తలకు అది చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే దాన్ని నారాయణ తత్వము అన్నారు. నారాయణ తత్వము అంటే నారములే అయనముగా గలవాడు. అంచేత ఈ నారాయణ తత్వము అనేటటువంటిది కృష్ణతత్వంలోని ప్రధానమైనటువంటి అంశము. ఎందుకు ఇది ప్రధానమైనటువంటి అంశము అంటే జీవించేటటువంటి కళ నేర్చుకోవటానికి ముందు మనం బతకటం నేర్చుకోవాలి, జీవించటం నేర్చుకోవాలి. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం జీవించటం లే, కోరికలు ఆలోచనలు యొక్క వేగానికి తట్టుకోలేక కదులుతున్నాము. అంటే ఓ ఆకక్కడ పడి ఉంది, ఆ ఆకక్కడ పడి ఉంటే కదులుతోంది. ఆ శ్రీ గోవర్ధన గిరి కదులుతోంది, కదులుతోంది అంటే అందులో ప్రాణం ఉండి కదలటంలే, గాలికి అది కొట్టుకుంటుంది. మన శరీరాలు ఈనాడు మీరు జీవిస్తున్నటువంటి విధి విధానము కూడా మీ ఆలోచనలు కోరికల యొక్క వేగానికి మీ శరీరం కొట్టుకుపోతుంది. మీరు బతికుందాం అనుకుంటున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. గుడాకేశ స్థితి అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి స్థితి. గుడాకేశము అంటే నిద్రని జయించినవాడు. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తిర్ సంయమి. సంయమనము చేసేటటువంటి వాడు రాత్రి కూడా మెలకుగానే ఉంటాడు. అంటే వాడు నిద్రలో కూడా వాడు మెలకుగానే ఉంటాడు. దాన్నే గీతలో ఏం చెప్తాడు అంటే యుక్త స్వప్నావబోధస్య. స్వప్నము కూడా యుక్తమైనటువంటి స్వప్నము రావాలి. దీనిని అవగాహన చేసుకోవటానికి మనము ఐదు కోశముల గురించి షట్చక్రముల గురించి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవాలి. తెలిస్తే లాభం లేదు, తెలిస్తే అదేమ్మా కృష్ణుడిని ఆపండి కాస్త, మీదకి వచ్చేస్తున్నాడు ఆపండి కాస్త ఆయన తీసేయండి, పడిపోతుంది లాభం లేదు కింద మీదనే కట్టండి. అంచేత మొత్తము మన ఆధ్యాత్మిక జీవితము 11 అంగల మీద ఉంది. 6 చక్రాలు, 5 కోశాలు. వీటిని అవగాహన చేసుకునేటటువంటి విధి విధానమే శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి మురళి. ఏ విధంగా అవుతే మురళిని వాయించటం ద్వారా ఆ 7 చక్రాలలో వేణువులో ఉన్నటువంటి కన్నాల గుండా విభిన్న వేగాలతో కనుక మీరు వాయువుని పంపించగలిగితే రకరకాలైనటువంటి స్వరాలు వస్తాయి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలో, మన శరీరంలో ఉన్నటువంటి 5 కోశాలలో కనుక ఈ వాయువుని మనం పంపించగలిగితే మీ జీవితము ఒక మురళీ రోమలాగా, ఒక లీలలాగా మలుచుకోవచ్చు. ఈ మలుచుకోవటానికి కావలసినటువంటి మొట్టమొదట కండిషన్ మీరు అర్థం చేసుకోండి, మీరు మీ ఆలోచనలను ఆపగలగాలి. విజ్ఞానమయ కోశం గురించి మాట్లాడుతున్నాను నేను. నిన్న మొన్న నేను మీకు అన్నమయ ప్రాణమయ కోశాల గురించి చెప్పాను. దాని గురించి ఏం చెప్పారు మాస్టారు అంటే చెప్పింది ఏమీ లేదు. అన్నమయ కోశము ఆల్రెడీ మీ వశంలో ఉన్నది, మీరు దాని గురించి పట్టించుకోక్కర్లేదు. దానికి కావలసిన ఆహారం మీరు పడిస్తూ ఉంటే ఇంకా మీరు అన్నమయ కోశం గురించి పట్టించుకోక్కర్లేదు. కానీ అది తినే విధానం మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆ తినే విధానాన్ని మనం ఈనాడు చాలా తప్పుగా అవగాహన చేసుకుంటున్నాం. మనం ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో, ఎందుకు తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఆ తిన్నటువంటి ఆహారం మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం గుర్తించటం లేదు. దాన్ని గుర్తించాలి, అది ప్రతిరోజు మీరు గుర్తించాలి. అది చాలా విశేషమైనటువంటి అధ్యయనంతో కూడినటువంటిది. ఆహారం గురించి, ఆహార శుద్ధి గురించి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు. దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ మనం పెద్ద శరీరం గురించి పట్టించుకోకలేం. కానీ ఆసనాలు మీ ఆధ్యాత్మిక సాధనలో ఖచ్చితమైన భాగం అవ్వాలి. మీ శరీరము మీరు చెప్పినట్టుప్పుడు వింటంలే. మీ చేతులు కానీ, మీ మోకాళ్ళు కానీ, మీ వెన్నుపూస కానీ, ఏది కానీ మీరు చెప్పినట్టు వింటంలే. అందుకే 40-50 ఏళ్ళు రాగానే ఇంకా మోకాళ్ళ నిప్పులు స్టార్ట్ అవుతాయి మీకు. ఇంకాస్త పైకి రాగానే నడుము నొప్పులు స్టార్ట్ అవుతాయి. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవంతా ఎందుకు వస్తున్నాయి మీకు అంటే మీరు ఆసనాలు వేయటం లేదు. ఈ ఆసనాలు చాలా విచిత్రంగా మన ఆధ్యాత్మిక జీవితంలో పొందుపరిచారు. ఒక్కొక్క దైవీతత్వానికి ఒక్కొక్క ఆసనం కారణం అవుతుంది. కలెక్టర్ ఎక్కడ కూర్చుంటాడు అంటే కలెక్టర్ ఆసనంలో కూర్చుంటాడు. క్లర్క్ ఎక్కడ కూర్చుంటాడు? క్లర్క్ ఆసనంలో కూర్చుంటాడు. ఆసనం అనే మాట అర్థమవుతోందా మీకు? మీరు మీ చేష్టలు, మీ కర్మలు, భగవద్గీత శ్లోక ఆధారంగా ఈ మాటలు వాడుతున్నాను నేను. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అంటే మీ విహారము యుక్తమైనటువంటిది అయి ఉండాలి, మీ చేష్ట యుక్తమైనటువంటిది అయి ఉండాలి, మీ కర్మ యుక్తమైనటువంటిది అయి ఉండాలి. దానికి ఆసనం చాలా ముఖ్యం. ఇంచేత మీరు ఏ విధమైనటువంటి కర్మ చేస్తారు అనేది మీరు మీ ఉద్యోగంలో కూర్చునేటటువంటి ఆసనం మీద ఆధారపడి ఉంటుంది. హెడ్ క్లర్కా, సూపర్వైజరా, టైపిస్టా, కలెక్టరా, చీఫ్ మినిస్టరా, ఎంపీయా, ఎమ్మెల్యేయా, తండ్రిగా కూర్చుంటున్నావా, తల్లిగా కూర్చుంటున్నావా? భావం అర్థమైందా? అంటే నేను చెప్పినటువంటి ఆసనాలన్నీ కూడా మీ మానసిక స్థితి. ఆసనాలంటే మీరు శరీరాన్ని ఏదో కదుపుతున్నాం అనుకోండి, అది మీరు నేర్చుకోవాలి. కానీ ఆసనాలు మీరు కూర్చునేటటువంటి విధానము మీ చేతనత్వానికి ఒక లక్షణాన్ని ఆపాదిస్తుంది. వీరాసనం అంటాం, వీరత్వాన్ని చూపిస్తుంది. పద్మాసనము, పద్మాసనం ఏ లక్షణాన్ని చూపించాలి? అత్యుత స్థితిని చూపించాలి. అత్యుత స్థితి అంటే బురదలో పుట్టిన, కుళ్ళు నీళ్ళల్లో ఉన్నా అది పైకి లేచి ఎటు వెళ్తుంది అంటే సూర్యుడి వైపు చూస్తూ ఉంటుంది. అంచేత మన శరీరం కనుక పద్మాసన ముద్రలో వేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఈ భౌతికమైనటువంటి భవబంధాల నుంచి మీరు ముక్తి పొందగలుగుతారు. పద్మాసనం వేసుకోమనేది అందుకు. మీరు పద్మాసనం వేసుకుంటే ఖచ్చితంగా 6 నెలల పాటు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు పద్మాసనం వేసుకుని విశేష ప్రాణాయామ క్రియ రోజుకి 1/2 గంట సేపు చేసుకుంటూ ఉంటే 6 నెలల లోపల మీరు గాలిలో 6 అంగుళాలు ఖచ్చితంగా తేలుతారు. మహేష్ యోగి యొక్క ఫ్లయింగ్ సిద్ధి వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది సామూహికంగా అలా ఎగరగలుగుతున్నారు. మీరు ఎగరగలుగుతారు. ఒక రోజులో ఏం అవ్వదు, కనీసం 6 నెలల పాటు రోజుకి 1.5 గంటలు ఆసనంలో కూర్చుని ప్రాణాయామం చేస్తూ ఉంటే ఖచ్చితంగా 6 నెలల లోపల మీ శరీరము ఉత్థానము చెందుతుంది. ఆసన ప్రాణాయామాలు ఇంతకంటే ఎక్కువ చేయక్కర్లేదు. మీరు పద్మాసనంలో కూర్చుని జపం చేసుకుంటారో, ప్రాణాయామం చేసుకుంటారో, మీ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటారో, మీ క్లాస్కే రెడీ అవుతారో, మీ ఆఫీస్ వర్కే చేసుకుంటారో, మీ ఇష్టం. కావాల్సింది ఏంటి అంటే పద్మాసనంలో కూర్చోటం. ఇవి కాక దేవతల యొక్క వాహనాల గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. విష్ణువు యొక్క వాహనాన్ని మనం ఏమని చెప్తాం? గరుడు అంటాం. అంచేత విష్ణు తత్వాన్ని కనుక మీరు దింపుకోవాలి అనుకుంటే గరుడాసనం చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆసనం ఏమిటి? మయూరాసనం. అంచేత సుబ్రహ్మణ్య స్వామి సాధన చేయదలుచుకున్నటువంటి వాళ్ళు మయూరాసనంలో చేయాలి. గాయత్రి కాని సరస్వతీదేవిని కాని మీరు ఉపాసన చేయదలుచుకుంటే ఏ ఆసనంలో కూర్చోవాలి? హంసాసనంలో కూర్చోవాలంటే మయూరాసనంలో మొత్తము భారము అరచేతుల మీద ఉంటుంది. హంసాసనంలో పాదాంగుష్టాల మీద కూడా భారం ఉంటుంది. అంతే తేడా. తెలిసిన వాళ్ళ ద్వారా నేర్చుకోండి. ప్రాణాయామములో మీరు చేయవలసినటువంటిది ఒకే ఒక ప్రాణాయామం. ఏంటి అంటే నిరంతరము కూడా మీరు ప్రాణ సముద్రంలో నడుస్తున్నారు, ప్రాణ సముద్రంలో కూర్చుంటున్నారు, మీరు ప్రాణ సముద్రంలోనే ఉన్నారు అనేటటువంటి భావన నిరంతరం ఉండాలి. మీరు పీల్చుకుంటూ ఉండాలి దాన్ని. ప్రాణశక్తిని మీ శరీరాల ద్వారా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగ ప్రత్యంగముల ద్వారా ఈ ప్రాణశక్తిని పీల్చుకోవాలి. ప్రాణాయామముకి ముక్కుతో గాలి పీల్చుకోవటానికి డైరెక్ట్ సంబంధం లేదు. అంటే ప్రాణాయామం చేయాలి అంటే ముక్కుని ఉపయోగించుకోవాలి అనే రూల్ మర్చిపోండి మీరు. అంటే మీరు ఏమని గుర్తుంచుకోవాలి, ఏ పని చేస్తున్నా పానీయంబులు ద్రావుచున్ గుడుచుతున్ భాషించుతున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయవళి చింతామృతాస్వాద సంధానుడై. అంచేత నిరంతరము కూడా మీకు ఉండవలసినటువంటి భావన ఏంటి అంటే మీరు తీర్చుకుంటున్నారు. స్పాంజ్ ఎలాగైతే నీళ్లలో వేస్తే నీళ్లను పీల్చుకుంటుందో మీరు అదే విధంగా ప్రాణశక్తిని పీల్చుకుంటూ ఉండాలి. ఆ ఒక్క సాధన చాలు మీరు నిరంతరం నిరంతరం ఏ పని చేస్తున్నా కూడా మీకు గుర్తు వచ్చేసరి కల్లా ఏం గుర్తు రావాలి మీకు, ప్రాణాన్ని లాక్కుంటున్నాను. ఈ ప్రాణాన్ని లాక్కుంటున్నాను అనేటటువంటి స్థితి మీకు వచ్చినప్పుడు షట్చక్రాలు మీ శరీరంలో ఎక్కడున్నాయో మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణాలు ఆ షట్చక్రముల గుండానే మన శరీరంలోకి వెళ్తాయి. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దు. షట్చక్రాల గురించి అది మూలాధారం ఎక్కడుంది, స్వాధిష్టానం ఎక్కడుంది, సహస్రారం ఎక్కడుంది, అదేం ఆలోచించవద్దు. ఏం చేయాలి మీరు, నిరంతరము మీ శరీరంలోకి ప్రాణశక్తి లోపలికి వెళుతున్నది. రకరకాలైనటువంటి బాధలు, గొంతుక నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్, గ్యాస్ట్రైటిక్ ట్రబుల్స్, మీ పేరు ఏ పేరు చెప్పుకున్నా మీరు దీన్ని సవ్యంగా ఒక నెలపాటు చేసుకోగలిగితే, విశేషంగా ఏం చేయక్కర్లే, స్పెషల్ గా కూర్చుని ప్రాణాయామాలు చేయక్కర్లే, పక్కవాడికి చెప్పక్కర్లే. మీరు నా మాటలు మీరు వింటూ ఇది మొదలెట్టే వచ్చు. ఎలా మొదలెట్టాలి, మీరు ఒక ప్రాణ సముద్రంలో ఉన్నారు. చేప ఏ విధంగా అయితే సముద్రంలో ఉంటుందో మీరు ప్రాణ సముద్రంలో ఉన్నారు. ఈ పృథ్వీ నుంచి సూర్యమండలం వరకు ఈ చుట్టూరా ఈ ఆకాశం అంతటా కూడా ప్రాణశక్తి ఆవహించి ఉన్నది. మీరేం చేస్తున్నారు, మీరేం చేయటం లేదు, ఆ ప్రాణశక్తి మీలోకి ఆటోమేటిక్ గా దూస్తోంది. తీర్చుకుంటున్నారు మీరు ప్రాణశక్తిని. భావం అర్థమైందా? కానీ ప్రతిరోజు స్నానం చేసి పద్మాసనం వేసుకుని 10 నిమిషాలు ఈ విధంగా ప్రాణాయామం చేసుకోగలిగితే, అదే విధంగా సాయంత్రం కూడా చేసుకోగలిగితే, ప్లస్ నిరంతరము ఈ భావన, ప్రాణశక్తి నిరంతరము నాలోకి వస్తోంది అనేటువంటి భావన ఉంచుకోగలిగితే, 6 నెలలలో మీరు ఊహించలేనటువంటి మార్పులు చేసుకుంటారు. ఆసనాలలో మీకు నచ్చిన కొన్ని ఆసనాలు ఎంచుకోండి. మీకు నచ్చిన ఆసనాలు వేసేటప్పుడు ఒక జాగ్రత్తగా ఒక నియమం గుర్తుంచుకోండి. ముందుకు వంగే భంగిమ గల ఆసనం వేస్తే ఇమీడియట్ గా దానితో పాటు వెనక్కి వంగేటటువంటి ఆసనం వేయాలి. భావం అర్థమైందా? ఒకసారి ముందుకు వంగితే ఇమీడియట్ గా నెక్స్ట్ బ్యాక్, ఎడం వైపు వంగితే కుడి వైపు. ఈ ఒక్క నియమం గుర్తుంచుకోండి. ఇంకో నియమం ఏంటి గుర్తుంచుకోవాలి మీరు, ఇంకా సీరియస్ గా సాధన చేయదలుచుకుంటే, శరీరం నుంచి దూరం అవుతూ ఉంటే ఆ ప్రక్రియలో గాలి పీల్చుకోవాలి. శరీరం వైపు వంగుతూ ఉంటే గాలి వదలాలి. ఇది జనరల్ ప్రిన్సిపల్స్. చాలా మందికి ఆసన ప్రాణాయామాలు నేర్చుకుంటున్నప్పుడు ఈ గందరగోళం వస్తుంది, గాలి పీల్చుకుంటూ చేయాలా గాలి వదులుతో చేయాలా అని. ఇలా నిటారుగా కూర్చుని ఉన్నాడు, మోకాళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాడు, శరీరాన్ని కిందకి ఉంచుతున్నాడు. ఏం జరుగుతోంది, ఇప్పుడు శరీరం వైపుకు వస్తోంది కదా. శరీరం వైపుకు వస్తూ ఉంటే గాలి వదలాలి, శరీరం నుంచి దూరం అవుతోంది, ఏం చేయాలి, గాలి పీల్చుకోవాలి. భావం అర్థమవుతుంది కదా. ఈ ఒక్క నియమాన్ని గుర్తుంచుకుంటే మీరు ఏ ఆసనాన్నైనా తొందరగా దాని యొక్క లాభాలు మీరు పొందగలరు. ఇంకేత మళ్లీ దీన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కనీసము రోజుకి మినిమం 5 ఆసనాలు వేసుకోండి. ప్రతిరోజు ఆసనాలు మీరు మార్చుకోవచ్చు, అదే ఆసనాలు ప్రతిరోజు వేయాలని రూల్ లేదు. మీరు 30 ఆసనాలు ఎన్నుకుని మొదటి 5 రోజులు 1 ఆసనాలు, తర్వాత 5 రోజులు 2 ఆసనాలు, తర్వాత 5 రోజులు మూడో సెట్. అర్థమైందా ఏం చెప్తున్నాను? 30 ఆసనాలు ఎన్నుకున్నారు మీరు, నెలకి 6 సెట్లు వేయొచ్చు 5-5 రోజులు. క్లియర్? అంచేత అదే ఆసనాలు ప్రతిరోజు వేయటం కూడా పెద్ద అంత లాభకారి కాదు. ఎందుకంటే మొత్తం శరీరం ఉండాలి కదా, 30 ఆసనాలు వేసే టైం మనకి లేదు. ఇంకేత నెలకి 30 ఆసనాలు వేసుకుంటామని నిర్ణయించుకుని రకరకాల అన్ని రకాల ఆసనాలు, ముందుకు వంగేవి, వెనక్కి వంగేవి, పక్కకి వంగేవి, కుడివైపు వంగేవి, గుండ్రంగా తిరిగేవి, కాళ్ళు చేతులు మడత పెట్టేవి, రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలలో మీరు ఎన్నుకున్న ఏ 30 ఆసనాలైనా రెగ్యులర్ గా వేసుకోండి. రోజుకి 5 ఆసనాలు మాత్రమే. దాని తర్వాత పద్మాసనంలో కూర్చోండి, 5 నిమిషాల పాటు ప్రాణాకర్షణ ప్రాణాయామం చేసుకోండి. ఈ ప్రాణాకర్షణ ప్రాణాయామం ఎలా ఉండాలి? 24 అవర్స్. పడుకునేటప్పుడు మీరు యోగ నిద్రలో కనుక ప్రాక్టీస్ చేసుకుంటే నిద్రపోతున్నప్పుడు కూడా ప్రాణాయామం జరిగిపోతుంది. ఇది అన్నమయ ప్రాణమయ కోశానికి నేను మీకు ఇచ్చేటటువంటి సాధనలు. అంటే పెద్ద విశేషమైనటువంటి సాధనలు ఇందులో ఏమీ లేవు. మహా అయితే రోజుకి మీరు 20 నిమిషాలు స్పెషల్ గా దీనికి కేటాయించాల్సి వస్తుంది. 5 ఆసనాలు వేయటానికి 5-10 నిమిషాలు చాలు. పద్మాసనంలో కూర్చుని ప్రాణాకర్షణ ప్రాణాయామం చేయటానికి 10 నిమిషాలు చాలు. అంటే మొత్తం మీద ఎంత అయింది? 20 నిమిషాలు అయింది. దాంతో అన్నమయ ప్రాణమయ కోశాల గురించి ఇంకా మీరు పట్టించుకోక్కర్లేదు. గ్యారంటీగా మీకు ఏ రోగాలు ఉండవు, ఉన్న రోగాలు పోతాయి. ఎన్నాళ్లలో మీ యొక్క సాధన తీవ్రతని బట్టి, మీరు ఈ సాధనలో మీ మనస్సును లగ్నం చేసేటటువంటి విధానాన్ని బట్టి, 10 నిమిషాలు పద్మాసనంలో కూర్చొని ప్రాణాకర్షణ చేయమని చెప్పినప్పుడు మీరు పద్మాసనం వేసుకున్నాక మీ మనస్సు ఎటో వెళ్ళిపోయింది అనుకోండి. క్లాస్ రూమ్ లో లాగే, క్లాస్ రూమ్ లో మీరు కూర్చుని పాఠాలు వినకుండా మీ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, సబ్జెక్టు రాదు. ఇంకేత ఏకాగ్రత, మీరు చేస్తున్నటువంటి పని మీద ఏకాగ్రత. ఆసనాలు వేస్తూ ఉంటే శరీరం యొక్క ఏ భాగము వంగుతోందో మీ దృష్టి అక్కడ ఉండాలి. ప్రాణము అక్కడ తీవ్రగతిలో వెళ్తుంది. ఎప్పుడైనా మూమెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా వెళ్తుంది. ఉదాహరణకి చాలా మందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి, ఇది చాలు ఆ కీళ్ళ నొప్పులు పోవటానికి. ఎన్నిసార్లు అడుగుతారో, నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు వాళ్ళు. చివరికి సాయికి చెప్పుకోండి అంట, ఇంకా సాయి వాళ్ళని ఏం చేస్తారో ఆయన ఇస్తాం. నేను చెప్తేనే వినకపోతే సాయి దగ్గర ఏం వింటారో ఆయన ఏం చెప్పడుగా. ఇది అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. ఇక్కడ 1, 2, 3, 4, 12 + 2 = 16 జాయింట్స్ ఉన్నాయి చేతిలో. ఇప్పుడు ఇలా ఓపెన్ చేశారు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, చేతికి నొప్పులు ఉన్నవాళ్ళు సంగతి చెప్తున్నాను. గట్టిగా ఓపెన్ చేసినప్పుడు గాలి తీసుకోవాలా వదలాలా? ఏం చెప్తాను రూలు, శరీరం నుంచి దూరం అవుతూ ఉంటే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? గాలి తీసుకోవాలి, గాలి వదలాలి, థంబ్ లోపలికి వెళ్ళాలి, థంబ్ లోపలికి వెళ్ళాలి, అది గుర్తుంచుకోండి. అలాగ రోజుకి 5 సార్లు మీరు చేసుకున్నా మీకు కీళ్ళవాతాలు పోతాయి. ఒక రోజులో పోవు. ఒక రోజులో ఏంటంటే అసలు డాక్టర్లు మీరు ఆ జన్మాంతం మీకు ట్రీట్ చేయలేరు. ఇక్కడ గ్యారంటీగా 2 నెలలలో 80% తగ్గిపోతుంది. 80% 2 నెలల్లో గ్యారంటీగా తగ్గిపోతుంది. రాసివ్వగలను నేను మీకు. పూర్తిగా తగ్గటానికి నేను చెప్పలేని అన్నాళ్ళు పడుతుంది. ఇంకేంటే దానికి ఆహారం కూడా మారాలి పూర్తిగా తగ్గాలంటే. అలాగే ఇక్కడ నొప్పి ఉంది, ఎప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చాలా మందికి నొప్పులు ఉంటాయి కదా, ఏం చేయాలి? వాళ్ళు గాలి పీల్చుకుంటాం, వదులుతో మడుస్తాం. అంత సింపుల్ గా మీ బాధను ప్రాణశక్తితో పోగొట్టుకోవచ్చు. సింపుల్ గా అంటే ఎట్లా? మీ దగ్గర 2000 రూపాయలు వసూలు చేసి మిమ్మల్ని హాస్పిటల్లో కట్టి పడేసి మీరు కదలలేని స్థితిలోకి వెళ్ళాక వాటి చేయగలిగేది ఏం లేదు. కానీ మీరు పిచ్చివాళ్ళలాగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేనంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలనంటే నేను ఆయన బయోకెమిస్ట్రీ, నేను ఐ నో కెమిస్ట్రీ. నేను ఇచ్చిన మందులతోనే డాక్టర్లు మందులు ఇస్తారు. నేను మందులు కనిపెట్టకపోతే డాక్టర్లకి మందులు లేవు. ఇక్కడ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు. కెమిస్ట్రీ వాళ్ళేగా మందు కనిపెట్టాలి. ఎందుకది చెప్తున్నాను అంటే, అంత సులభం మీరు మీ బాధ నుంచి తప్పించుకోవటం. ఎంత అడుగుతారు అన్నాను, మందులు అడుగుతారు. చాలా వాటికి మందులు లేవు, చాలా వాటికి మందులు లేవు. కానీ ఇది మందు, మీరు దీన్ని కామన్ సెన్స్ తో ఉపయోగించుకోవచ్చు. మీకు ఎక్కడ నొప్పి ఉన్నదో, నడుము నొప్పి ఉంది, అటువైపు వంగండి. వంగుతున్నప్పుడు పీల్చాలా వగలాలా? ఇలా వంగారు, నడుము నొప్పి ఉంది మీకు, ఇలా వంగుతున్నారు, పీల్చాలా వగలాలా? ఇంకేత శరీరం వైపు వంగుతుంది. నిటారుగా వస్తే అంతే. ఇంకేత సైన్స్ లో సిద్ధాంతాలు తెలిస్తే చాలా ఈజీ. కానీ మీ దృష్టి ఎక్కడుండాలి? నొప్పి ఎక్కడుందో దృష్టి ఎక్కడుండాలి, మీరు అది గుర్తుంచుకోండి. ప్లస్ సాధ్యమైనంత వరకు నొప్పిని భరిస్తూ అదే స్థితిలో ఉండాలి. మీరు 5 నిమిషాలు అంతే రోజుకి. వీటికి పెద్ద పేరుండే పవన ముక్తాసన సిరీస్ అని. పేర్లతో మనకేంటి, పేరు తెలియకపోతే పనిచేయదు. అయితే దీనికి పంచాంగుళి నమన ప్రక్రియ అని పేరుంది. అంటే 5 వేళ్లతోనూ నమస్కారం చేయిస్తున్నాము అని ఈ ప్రక్రియ పేరు. లేదు, నువ్వు ఇంకో ప్రక్రియ పెట్టచ్చు. తన్నే పేరు, గుద్దుతాను అనే పేరు పెట్టుకోవచ్చు. మీకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, వాడిని ఊహించుకోండి. గుద్దేశ, మీ సైకలాజికల్ స్ట్రెస్ కూడా పోతుంది. నిజంగా కొట్టబాకండి, ప్రమాదాలు వస్తాయి. అంచేత ఈ అన్నమయ ప్రాణమయ కోశాల గురించి మనం ఎక్కువ పట్టించుకోకర్లే. ఎందుకంటే ప్రకృతి పట్టించుకుంటుంది. అది మనోమయ కోశంలో వస్తుంది గొడవ అంతా కూడా. ఈనాడు మన దగ్గర వస్తున్నటువంటి మనోమయ కోశంలో 3 రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. మొట్టమొదటి సాధన ఏంటి అంటే జపము. ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని ఆ మంత్రాన్ని జపం చేసుకోండి. కానీ జపం చేసుకున్న తర్వాత ఒక మాల చేసుకుంటారు, 2 మాలలు చేసుకుంటారు, 3 మాలలు చేసుకుంటారు, మీ ఇష్టం. విశేషమైనటువంటి అనుష్ఠానాలు చేసేటప్పుడు తప్ప 3 మాలల కంటే ఎక్కువ రోజుకి చేయకండి. ఇది పట్టుకుని మాస్టర్ 3 మాలల కంటే ఎక్కువ చేయొద్దన్నారు అనే భ్రమ కల్పించకండి. ఏం చెప్పాను నేను, ఎప్పుడు 3 మాలలు చేయమన్నాను? అర్థమైందా? విశేష అనుష్ఠానాలు చేయకుండా ఉంటే. అంటే అనుష్ఠానాలు చేయొచ్చన్నానా చేయొద్దన్నానా? ఖచ్చితంగా మీరు అనుష్ఠానాలు చేయండి. అనుష్ఠానాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మాలలు జపము చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా చేసుకోండి. నిత్యకర్మల గురించి చెప్తున్నాను నేను. రోజుకి ఇప్పుడు కూడా 3 మాలల కంటే ఎక్కువ చేయకండి. జపం చేస్తున్నప్పుడు మీరు మాలని చేతిలో తీసుకుని మేల నేలకి తగలకుండా చేయాలి. మాల నేలకి తగలకూడదు, చేతిలో ఉండాలి. మంత్ర జపం అయిపోగానే, ఒక మంత్రం అయిపోగానే ఒక పూస వెనక్కి వెళ్ళాలి. అంటే మంత్రము చేస్తున్నంతసేపు మీ దృష్టి మీ 2 వేళ్ల మధ్య ఉండాలి. ఈ 2 వేళ్ల మధ్య ఏముంది? తులసీమాలో ఏదో ఒక పూస ఉంటుంది. మీరు కనుక మనస్సుని ఆ 108 సంఖ్యల గల పూసల మీద తిప్పుతూ ఉంటే, ఎప్పుడో ఒక రోజు తమాషాగా మీ జపము చేసేటటువంటి ప్రక్రియ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు చేయలేదది. చాలా మంది ఏమంటారు అంటే, నేను మాలను పక్కన పడేసి మనసుతో చేస్తాను అని. నువ్వు చేయబాక, అది నీతో అవ్వదు. అది ఎప్పుడో ఆ మాల నిన్ను లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అది వచ్చిన రోజు మాల దానంతా అదే పడిపోయిన రోజు. కానీ మంత్ర జపం తిరుగుతూ ఉంటుంది, పూసలు తిరుగుతూ ఉంటాయి. పూసలు తిరగటం అంటే నీ శరీరంలో 108 పూసలు ఉన్నాయి, మర్మస్థానాలు అంటారు. సైన్స్ భాషలో దాన్ని నర్వస్ ప్లెక్సస్ అంటాం, బ్రాంకైల్ ప్లెక్సస్ అని. రకరకాలైనటువంటి నాడీ సముదాయాలు ఒక గుచ్చంగా ఉంటాయి, అవి మళ్ళా అన్ని చోట్లకి విస్తరిస్తూ ఉంటాయి. అంచేత గురుదేవులు గాయత్రి మహావిజ్ఞానంలో ఉపత్యకలు అనేటటువంటి వేదిక పేరు పెట్టారు. అవి మన ఎనాటమీ సైంటిస్ట్ లు నర్వస్ ప్లెక్సస్ అని పేరు పెట్టారు. అవి సాధారణంగా షట్చక్రాల దగ్గర జంటలుగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ నాడీ గుచ్చకాలు షట్చక్రాల దగ్గర గుచ్చకాలు జంటలు జంటలుగా కనిపిస్తాయి. సరే, అవి ఎలా కనిపిస్తాయి అవన్నవి చెప్పే క్లాస్ కాదు ఇది. పంచకోశాల గురించి చెప్తున్నాను నేను. అన్నమయ కోశము ఆసనాల ద్వారా కంట్రోల్ అవుతుంది. ప్రాణమయ కోశము ప్రాణాయామ సాధన ద్వారా కంట్రోల్ అవుతుంది. ప్రాణాయామ సాధన ఏమని చెప్తాను, ముక్కుతో చేయొద్దు, అది రైతా తప్ప నేను డిస్కస్ చేయటం లేదు, అది అర్థం చేసుకోండి. దాని విధానం దానికి ఉన్నది. నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను. నేను మీరు ప్రాణశక్తి సముద్రంలో తిరుగుతున్నారు. చేప సముద్రంలో ఎలా తిరుగుతోందో అలా మనం తిరుగుతున్నాం. ఈ పృథ్వీ మండలం కూడా ప్రాణశక్తి యొక్క ప్రవాహ మండలంలో తిరుగుతోంది, మహాసముద్రంలో తిరుగుతోంది. ఏ మహాసముద్రము? ప్రాణ మహాసముద్రంలో తిరుగుతోంది. మన శరీరాలు కూడా ప్రాణంలో ములిగి తేలుతున్నాయి, ములిగి తేలుతున్నాయి. నీవు చెయ్యి కదిపినా ఏది కదిపినా ప్రాణ సముద్రంలోనే కదుపుతున్నావు. ఆ ప్రాణ సముద్రాన్ని నీ శరీరము పీల్చుకుంటోంది, నిరంతరము పీల్చుకుంటోంది. నీకు ఎప్పుడు జప్తి వచ్చినా ఏ పని చేస్తున్నా ఈ ప్రాణశక్తిని పీల్చుకుంటున్నాను అని గుర్తు చేస్తుంది. ఆసనాల గురించి చెప్పాను కదా, నీకు ఏ అంగములో బాధ ఉన్నదో ఆ అంగము నీవు చేసే ఆసనాలలో ముడతలోకి రావాలి. ముడతలోకి రావాలి అంటే అర్థమైంది కదా, అఫోల్డ్. నీకు కడుపు నొప్పి ఉంది, అనేక రకాల కడుపు నొప్పులు ఉంటాయి, ఆడవాళ్ళకి వచ్చే కడుపు నొప్పులు ఉంటాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి, ఇంకోళ్ళ ఉన్నతిని చూసి వచ్చేటటువంటి కడుపు మంటలు ఉంటాయి. అది కడుపు మంటలే, దాన్ని మీరు కాదని ఎలా అంటారు? వాడికి మండిపోతూ ఉంటుంది, వాడు అంత గొప్పవాడు అయిపోయాడు నేను అవ్వలేదు అని. అలాంటి కడుపు మంటలు కూడా దీంతో తగ్గుతాయి. ఈ ఆసనాలలో ఉన్నటువంటి గొప్పతనం అది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని కూడా ఇది సాల్వ్ చేస్తుంది. అంతే, కడుపు మంట తగ్గాలి అంటే అన్ని రకాల కడుపు మంటలు ఏం చేయాలి, ఏ ఆసనాలు వేయాలి? మీకు ఆసనాల పేర్లు తెలియదు, ఆసనాల పేర్లు చెప్పనుకండి. తెలియని తెలిసిన వాళ్ళు దయచేసి చెప్పకండి ఆసనాల పేర్లు. నా కోరిక ఏమని చెప్పాను నేను, మీ కడుపు మంట తగ్గాలి. అంటే కడుపు ఏమవ్వాలి? ముడతబడాలి, విప్పారుకోవాలి, ముడతబడాలి, విప్పారుకోవాలి. తర్వాత ఏం చెప్పాను నేను మీకు ఇంకో నియమం, ఒకవేళ మీరు ఇలా ముడిస్తే మళ్ళా ఏం చేయాలి, దానికి విపరీతంగా కూడా ముడవాలి. చెప్పే కదా, మరి ఏం చేయాలి? అప్పుడు ముందు మీరు ముందుకు వంగుతారు, తర్వాత వెనక్కి వంగుతారు. ముందుకు వంగుతున్నప్పుడు గాలి తీసుకోవాలా వదలాలా? వంగుతున్నప్పుడు వదలాలి, లేస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి వంగుతున్నప్పుడు మళ్ళీ శరీరం మీద వెళ్తున్నాం వదలాలి, మళ్ళీ నిటారవుతున్నాం తీల్చుకోవాలి, మళ్ళీ వంగుతాం కడుపు మంటలు పోతాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ పోతాయి. దీనికి పాదహస్తాసనం అని చక్రాసనం అని ఏదేదో పెద్ద పెద్ద పేర్లు పెడతారు. పేర్లు పెట్టొద్దని నేను అంటలేదు, ఇంకంటే పేర్లు పెడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఋషులు అందజేసినటువంటి ఈ విజ్ఞానము ఎంత సులభమో అందుకు చెప్తున్నానంతే. నేను సెర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది, మీ మెడకి పట్టి వేసేసారు, అది పోగొట్టుకోవాలి. మీరు ఏం చేయాలి? సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? మెడవాడు ఇటు తిప్పలేడు, ఇటు తిప్పలేడు. మీరేమనుకుంటున్నారంటే వాడికి ఎంత గర్వం, తల కూడా కదపటం లేదు అని. పాపం వాడి బాధ మీకు తెలియదు. మరి ఈ నొప్పి పోవాలంటే ఏం చేయాలి? ఏ పని చేస్తే నొప్పి వస్తుందో అదే చేయాలి మీరు. అంచేత వాడికి ఇటు తిప్పితే నొప్పి వచ్చింది అనుకోండి, ఇటు తిప్పుతాడు. మరి నొప్పి వస్తే ఏం చేయాలి? ఎక్కడ నొప్పి వస్తే అక్కడ ఆగిపోవాలి, బలవంతంగా చేయకండి. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా తిప్పగలం, కానీ ఇక్కడ నొప్పి ఉన్నవాడు ఇంతవరకు తిప్పగలడు, ఇక్కడ విపరీతంగా నొప్పి వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి? వాడు అక్కడే ఉంచండి తల, దృష్టి అక్కడ ఉంచుకోండి, మళ్ళా ముందుకు తెండి, మళ్ళా నొప్పి ముందుకి, నొప్పి ముందుకి, నొప్పి ముందుకి, నొప్పి. మీకు తెలియకుండానే ఎప్పుడో మీ తల పూర్తిగా తిరిగిపోతుంది. మొదటి రోజే అవ్వాలి అని రూల్ ఏం లేదండి. అంచేత మొత్తము ప్రాణ విద్య యొక్క గొప్పతనము ఏమిటి అంటే, మీ బాధ ఎక్కడుందో అక్కడ మీ దృష్టి ఉంటే ఆ బాధ తగ్గిపోతుంది. అందుకే గురువు దృష్టి పడాలి అనుకునేది. ఎందుకంటే సద్గురువు యొక్క ప్రాణశక్తి ఎంత ఎక్కువగా ఉంటుంది అన్నది ఒకే ఇష్యూ, మీ శ్రద్ధ ఆ ప్రాణశక్తిని తీర్చుకుంటుంది. చేత గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్ గా మీకు బాధలు తగ్గుతాయి. కానీ అలాంటి సద్గురువులు మనకి లభించాలిగా. అంతవరకు ఏం చేయాలి? నొప్పి నొప్పి అంటే నొప్పి ఎక్కడొచ్చిందో అక్కడ ఆగిపోంది, సరేనా? మిల్లిమిల్లిగా ఏమవుతుంది, ఎప్పుడో ఒక రోజు మీరు పూర్తిగా తిప్పేయగలుగుతారు. చేసి చూడండి, ఆసన ప్రాణాయామాల విధానం అర్థమైంది కదా. ఇంతకంటే అందులో పెద్ద నేర్చుకోవలసింది ఏమీ లేదు, కానీ అమలు పరుచుకొని రెగ్యులారిటీ కావాలి. ఇంకా మంత్ర జపంలోకి వస్తున్నాను నేను, మనోమయ కోశంలోకి వస్తున్నాను. ఈ మనోమయ కోశము ఈనాడు పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి కోశము. ఎందుకంటే మనిషి ఎంత అన్బ్యాలెన్స్డ్ అయిపోయాడు అంటే, వాడి ఆలోచనలు ఏంటో ఇతరుల ఆలోచనలు ఏంటో కూడా వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. చేత మొట్టమొదట వివేకము కావాలి మనకి. మన ఆలోచనలు ఏంటి, ఇతరుల ఆలోచనలు ఏంటి. కానీ సాధారణంగా మొగుడు కొట్టినందుకు కాదు ఎందుకు బాధపడుతుంది ఆవిడ. మొగుడు కొడితే ఏం పర్వాలేట, అంటే సామెత నేనేం అంటలేదు. సామెతలో ఏం చెప్తారంటే మొగుడు కొట్టినందుకు బాధపడదుట. దేనికి బాధపడుతుంది? ఆడపడుతూ నవ్వినందుకు, చూసి నవ్వినందుకు. అంచేత మన ఆలోచనల స్థాయి ఎలా ఉందంటే, మనం నిజంగా ఎలా ఉన్నామో అవసరం లేదు, ఇతరులకు తెలియకపోతే చాలు. ఇతరులు మన గురించి మీరు వీళ్ళు గొప్పవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అనుకుంటే చాలు, మీకే అభ్యంతరం లేదు. ముందు అందులోంచి బాధపడాలి, బయటపడాలి. మనోమయ కోశ జాగరణ గురించి చెప్తున్నాను నేను. మనోమయ కోశంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీ ఆలోచనలు మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి ఆలోచనలలో ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన బాధ పెడుతోందా, లేకపోతే అది నిజంగా మీకు బాధ కలిగిస్తోందా చెప్పటం చాలా తేలిక. నేను మీరు విశ్లేషణ చేసుకోవటం చాలా కష్టం, కానీ అసంభవం కాదు. దీనికి కాగితం పెన్ను కావాలి. ఇలా వినేసి వెళ్ళిపోతే ఏం లాభం లేదు మీకు. పెన్ అండ్ పేపర్ పెట్టుకుని మీకు ఏదైనా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే, ఉదాహరణకి నా జీవితంలో ఎంఎస్సీ పిహెచ్డి చేసిన తర్వాత 5 ఏళ్ల వరకు నాకు ఉద్యోగం రాలే. మరి నేను ఉద్యోగ ప్రయత్నాలు చేశానా లేదా అని ఇప్పుడు నేను ఆలోచిస్తే నాకు డౌటే. నేను చేసినట్టు కూడా నాకు గుర్తులేదు, కానీ అప్పుడు చేస్తున్నాను అనుకునేవాడిని. టెక్నికల్ గా బాధపడాలి నేను, కానీ నాకు ఎప్పుడు బాధ ఉండేది కాదు. ఆ బాధ లేకపోవటం వల్ల 3 అత్యద్భుతమైనటువంటి శాస్త్రాలు నేను ఈ ఉద్యోగం లేని కాలంలో నేర్చుకున్నాను. అది ఈనాడికి కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. మొట్టమొదట హోమియోపతి నేను 5 ఏళ్లలో నేర్చుకున్నాను. ఆస్ట్రాలజీ నేను 5 ఏళ్లలో నేర్చుకున్నాను. చివరికి దాన్ని ఎంతవరకు నేర్చుకున్నాను అంటే, ఒక ఊళ్ళో నేను ఉన్నప్పుడు 2 మతాల మధ్య సంఘర్షణలు జరిగి ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఖర్చు పెట్టారు, ఒకరోజు ఖర్చు సడలించారు, మళ్ళా గందరగోళం అయిపోయింది, వారం రోజులు ఖర్చు క్లాంప్ చేశారు ఆ ఊళ్ళో. ఈ ఖర్చు క్లాంప్ చేసిన రోజుల్లోనే ఒక మినిస్టర్ ఆ ఊరు రావాల్సి ఉంది. అది ప్రోగ్రామ్ ముందే పెట్టారు, ఇప్పుడు 3 నెలల ముందు. అప్పుడు తెలియదు ఖర్చు వస్తుందని. ఇప్పుడు కలెక్టర్ గారికి పెద్ద ప్రాబ్లం, మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మినిస్టర్ గారికి మీరు రావద్దు ఇక్కడ ఖర్చు ఉందని చెప్పాలా, లేకపోతే ఖర్చులోనే ఖర్చు ఉంచి మినిస్టర్ని తీసుకురావాలా? చివరి గౌరవ చెప్పారు, మీ యూనివర్సిటీలోనే పనిచేస్తున్నాడు రీసెర్చ్ స్కాలర్, ఆయనకి అస్థాలు చేయవచ్చు, ఆయన అడగండి అంటే ఆ కలెక్టర్ గారు మా ఇంటికి వచ్చారు. మీరేమీ అవసరపడక్కర్లేదు, ఇలాగా ఆ ప్లేన్ ల్యాండ్ అవుతుంది, నువ్వు ఖర్చు వచ్చేస్తావన్నా 2 రోజులు. ఈయనకి టెన్షన్, కానీ మినిస్టర్కి చెప్పే దమ్ము లేదు. అక్కడ కొన్ని పాలసీ పాలిటిక్స్ ఉన్నాయి వాళ్ళకి. మినిస్టర్ని వాళ్ళు ఇలా అప్రోచ్ అయ్యి నేను కర్ఫ్యూ పెట్టాలని చెప్తే వీడు ఉద్యోగం పోయే పరిస్థితి అది. పొలిటికల్ ప్రాబ్లమ్స్ అన్ని అంతటి వీడేం మాట్లాడలేదు. సరే ఏం జరుగుతుందో జరుగుతుందనే ఊరుకున్నాడు. మినిస్టర్ ప్లేన్ ల్యాండ్ అవుతుంది, ఇక్కడ కర్ఫ్యూ అత్తేయవలసి వచ్చింది బికాస్ ఆఫ్ ఇందిరాగాంధీస్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకు ఇది చెప్తున్నాను, ఉద్యోగం రాలేదు అని ఏడ్చేదా నేను, నాకు ఈ విద్య వచ్చిందని ఆనందించేదా? ఇప్పుడు నేను దాన్ని వాడటం లేదు. ఇంకేంటే జాతకం కంటే గొప్పది సాయి అనుగ్రహం, గురువుల అనుగ్రహం, కృష్ణుడు అనుగ్రహం నాకు తెలిసింది. గ్రహాల కంటే గురువు అనుగ్రహం గొప్పది కనుక ఐ డోంట్ కేర్ ఫర్ ది ప్లానెట్స్. కానీ నేను ప్లానెట్స్ గురించి చదివినప్పుడు ఇంత సీరియస్ గా చదివాను. నేను ఎవరైనా చదవచ్చేది నేర్చుకుంటే. మనోమయ కోశం గురించి ఇదంతా చెప్తున్నాను. మనసు ఇదంతా నేర్చుకోగలదు, ఉద్యోగం లేదని ఏడుస్తూ కూర్చోగలదు. లేదంటే ఉద్యోగం లేనటువంటి ఆ 5 ఏళ్లలో హోమియోపతి నేర్చుకుని భగవంతుడి తెలియాలి ఎన్ని వందల మంది ఆపరేషన్స్ లేకుండా బయటపడ్డారు. అంచేత నేర్చుకునేటటువంటి ప్రక్రియలో మొట్టమొదట కావాల్సింది ఏంటంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఇతరులు నువ్వు చూసి ఇతరులు నువ్వు బాధపడుతున్నావు అనుకుని బాధపడుతున్నావు అని ఏడుస్తున్నావా? నేను చెప్పింది అర్థమైందా, ఉద్యోగం లేదే అని నాకేం బాధ లేదు, నేను చదువుకుంటూనే ఉన్నా. మా నాన్నగారిని మిగతా వాళ్ళని ఇతరులు వాయించేసేవారు, ఏంటి మీ కొడుకు ఉద్యోగం రాలేదా అని. కానీ మా నాన్నగారు మా నాన్నగారు కదా, ఆయన ఏం వరీ కాలేదు. అంతేత మొదటి మనోమయ కోశంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి మొదటి మాట ఏంటి అంటే, నువ్వు ఎవరు చూసి బాధపడుతున్నావు, నువ్వు నీ పరిస్థితి చూసి బాధపడుతున్నావా లేకపోతే ఇతరులు నీ పరిస్థితిని చూసి బాధపడుతున్నారు అనుకుని బాధపడుతున్నావా? వాళ్ళేం బాధపడటం లేదు, పైకి అయ్యో పాపం అంటున్నారు, అక్కడ పోయి వికరిస్తారు. వాళ్ళు నిన్ను చూసి ఏమీ బాధపడటం లేదు అన్నది గుర్తుంచుకోండి. నీకు తెలియదా మీరు ఎలా బాధపడుతున్నారు ఇతరుల గురించి? ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు ఎంత అంటే మీరేదో గొప్పవాళ్ళని కూడా అనుకోవద్దు. అదే నా గురించి కూడా నేను చెప్పుకుంటున్నా. చేత ఇతరులు బాధ చూసి మనం ఏం బాధపడము, బాధపడుతున్నట్టు నటి స్వానటం చూసి వాళ్ళు రైట్ అనుకుంటారు. చేత మీరు బాధపడకండి. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు, అదేదో జరగలేదు, ఇదేదో జరగలేదు, బాధపడవద్దు. ఫస్ట్ పాయింట్ అది నేర్చుకోవాల్సింది. అంటే ఏంటి నేర్చుకుంటున్నారు, నిజముగా మీరు ఉన్నటువంటి స్థితిలో మీరు బాధపడవలసిన స్థిత అది, లేకపోతే మీరు ఏదైనా చేయగలరా? ఈ బాధపడేటటువంటి స్థితిలో నేనేమీ చేయలేను అంటే నోరు మూసుకోండి. ఇంకా మీరేమీ చేయలేనప్పుడు మీరేం చేస్తారు? ఊరుకుంటారు. కాదు, ఈ ఖాళీ టైంలో బాధపడకుండా నేను కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, నేర్చుకోండి. మొదటి పాయింట్ అర్థమైందా మనోమయ కోశంలో? బాధపడుతూ కూర్చోకండి, ఆ బాధని మీరు తీర్చుకోగలిగితే తీర్చుకోండి. తలనొప్పిగా ఉంది, బజారుకి వెళ్ళండి, మాత్ర వేసుకోండి, తలనొప్పి మాత్రం తగ్గించుకోండి. ఎవడికో ఉద్యోగం రాలేదు, ఎవడికో ఏదో జరగలేదు, అది మీ చేతిలో లేదు. దాని గురించి మీరు బాధపడి పోజు కొట్టడమే తప్ప మీ బాధ ఎందుకు ఉపయోగపడదు. అంతకంటే ఏం చేయొచ్చు అంటే ఆ భగవంతుడు చెప్పుకుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అనేటటువంటి నిజమైన ఏడుపు ఏడవగలిగితే ప్రాబ్లం పోతుంది. ఆ ఏడిచేదేదో భగవంతుడు గప్ప చెప్పే ఏడవండి. శరణ సత్యతం నేర్చుకోండి, ఆర్తి. కానీ మీరు చేయగలిగేది ఆయనకి అన్యథా శరణం నాస్తి అంటే, అన్ఫార్చునేట్ ఏంటంటే భగవంతుడు మీరు ఎంత మాయ చేసినా ఆయన సర్వజ్ఞుడు. అంటే ఆయన విండు, నువ్వు చెప్తే ఇదంతా నేనేం చేయలేను, చేతులు ఎత్తేసాను, నా వశం కావటం లేదు అంటే ఆయన విండు. ఇంకంటే ఆయనకి తెలుసు నీకు అది వశం అవుతుందో అవ్వదు. అంటే తను ఉత్తుత్తునే దొంగ దొంగ ప్రయత్నాలు చేసి అబ్బే నేను ఇంత ప్రయత్నాలు చేశానండి ఇంకా నువ్వు చూసుకో అంటే చూసుకోడు. కానీ నిజంగా నువ్వు ప్రయత్నాలు చేశాక ఇంకా నా వల్ల ఏమీ అవదు అనుకుంటే అప్పుడేం చేయాలి? మనోమయ కోశంలో ఆర్తి. కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్నేహం సాధిమాన్త్వాం ప్రపన్న. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ మాట అనేంత వరకు శ్రీకృష్ణుడు ఏం మాట్లాడలేదు. అంత దగ్గర బంధువైనా. ఆ పాండవులకి అనేక సార్లు సహాయపడినా అర్జునుడి యుద్ధ భూమిలో నలుగురిని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడిని చూశాక ఈ యుద్ధం నేను చేయలేను. భీష్ముడు ఇచ్చామృత్యు, వాడు సర్వసేనాధిపతి, వాడు ఎందుకు చస్తాడు? సత్యవాడు యుద్ధానికి రాడు కదా. ద్రోణుడు గురువు, ఆయన బొమ్మ పెట్టుకున్న ఏకలవ్యుడే అర్జునుడి కంటే ఎక్కువ వచ్చేసింది, తెలుసు కదా కదా మీకు. అంతేత అర్జునుడికి లోపల భయం ఉంది, ద్రోణాచార్యుడు మాకంతా నేర్పలేదు. ద్రోణాచార్యుడి యొక్క మూర్తే అర్జునుడికి ద్రోణాచార్యుడు స్వయముగా నేర్పిన దానికంటే ఎక్కువ వచ్చిందంటే మరి ద్రోణాచార్యుడికి ఎంత తెలుసు? ఇంకా ఆయనతో ఈయన యుద్ధం చేస్తా. కర్ణుడు కొన్ని విశేష పరిస్థితుల వల్ల వాళ్ళ నాన్నే ఒక ఆయుధం ఇచ్చాడు, ఇది ఎవరి మీద ప్రయోగించినా వాడు స్థప్. నెక్స్ట్ డే ఈనాడులో ఠా అనే పేరు పడుతుంది. ఇంకా వాడితో ఏం యుద్ధం చేస్తాడు? జయద్రథుడు, నలుగురిని నేను ఆపగలను అంటాడు శివవరప్రసాదంతో. అర్జునుడు నేను చేయలేను, ఇంకేంటే అర్జునుడి చేతిలో నేనే ఓడిపోయాను, కానీ మిగతా నలుగురిని ఒకరోజు నువ్వు యుద్ధంలో గెలవగలవు. వాళ్ళు నలుగురు ఎదురుకుండా ఉన్నారు ఒకే రోజు. వాళ్ళు విజృంభిస్తే ఫినిష్ అర్జునుడు. మనోమయ కోసం ఆలోచన విధానం అర్థం చేసుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి. అయినా గెలిచాడు అర్జునుడు. ఈ మాట అంటం వల్ల, మాట అంటం కాదు ఆచరణలో రావాలి. కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత. కార్పణ్య దోషం, పిరికివాణ్ణి నేను. ఒప్పిస్తున్నాడు పిరికివాడే, కానీ అది తప్పుతనం కాదు, తప్పు పిరికితనం కాదు. ఇచ్చంటే ఖచ్చితంగా నువ్వు గెలవలేని పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పిచ్చి వాళ్ళు యుద్ధం చేస్తారు. తెలివైన వాడు యుద్ధం చేయడు, నేను ఓడిపోతాను అని గ్యారంటీ ఉంది. అర్జునుడికి ఆ గ్యారంటీ ఉంది ఓడిపోతాను అని. మీకు ఉదాహరణ అర్థమైంది కదా, ఎదుర్కొండా ఉన్న వాళ్ళని చూసేసరికి. ఈ కృష్ణుడు తక్కువవాడా ఏంటి? రథం స్థాపే నేర్చుత, నేను యుద్ధం చేస్తాను, ఎవరు నాతో యుద్ధం చేస్తాను వస్తారని పోసు కొడితే ఈయన గారు తీసుకెళ్లి వాళ్ల ముందు నిలిపాడు. 11 అక్షోణీల సేన ఎంత విశాలంగా ఉంటుందో తెలుసు కదా. ఆ నలుగురు ముందు ఎందుకు ఆపటం? ఎవరో బచ్చాగాళ్ళ దగ్గర ఆకుంటే అయ్యా వీళ్ళేనా అని యుద్ధం చేసేసేవాడేమో. కానీ కృష్ణుడితో వచ్చేటటువంటి డేంజర్ అది. అర్జునుడి యొక్క అహంకారాన్ని అర్థం చేసుకున్నాడు. సరే ఎవరితో యుద్ధం చేయాలో చూడు, నువ్వు గెలవలేవు వీళ్ళని అని చూపించాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ముందు నేను ఇచ్చినటువంటి మనోమయ కోశ సాధనలో నువ్వు చేయాల్సింది చెప్పాను. అతయినా ముందు నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు చేయలేనప్పుడు ఏం చేయాలి? నీ మనస్సుకి చాలా స్పష్టంగా తెలుస్తోంది నేనేమి చేయలేను అని. అప్పుడు కూడా గెలవటానికి ఛాన్స్ ఉన్నది, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. కానీ ఈ మానసిక స్థితి తెచ్చుకోండి. మనం సాధన చేస్తున్నప్పుడు, మంత్రజపం చేస్తున్నప్పుడు ఈ భావన ఏవైనా వస్తోందా మీకు? కార్పణ్య దోషో భరత స్వభావం, నేను భయపడిపోయాను, ఈనాడు నేను నా జీవితంలో ఫేస్ చేయబోయేటువంటి సమస్య నేను సాల్వ్ చేసుకోలేను. అలాంటి సమస్యకే ఈ తాళం ఉపయోగపడుతుంది. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత, ఏది ధర్మమో నాకు తెలియదు. ఇంకేదంటే క్షత్రియుడి యొక్క ధర్మం ఏమని చెప్తాడు? యుద్ధం చేయాలని చెప్తాడు. యుద్ధంలో చచ్చిపోతే వీరస్వర్గం పొందుతావు, గెలిస్తే సరే పృథ్వీ మీద రాజ్యం ఏలుతావు అన్నది శాస్త్రం. ఈ రోజు చెప్పబడేసండి. కానీ ఇక్కడ చంపవలసిన వాళ్ళు బంధువులే, తాత మీద, గురువు మీద. ఎవరినవుతే నువ్వు ఆదరించాలో వాళ్ళ మీద వాళ్ళని చంపాలి నువ్వు. మరి అది ధర్మమో అధర్మమో తెలియదు నాకు. పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేత, ధర్మం అంటే ఏంటో నాకు తెలియటం లేదు, మూఢని అయిపోయాను నేను, ఏం చేయాలి. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను, నిశ్చితం బ్రూహితన్నే, ఏది నాకు మంచిదో ఖచ్చితంగా నువ్వు చెప్పు. శిష్య స్నేహం, ఈ శిష్యుడు అవ్వాలి నువ్వు గురువు దగ్గర. శిష్యుడు ఎప్పుడవుతాడు గురువు దగ్గర? శిష్యుడు చెప్పినట్టు చేయకపోతే గురువు చాలా మంచి పని చేశాడు ఆయన, బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటాడా? గురువు దగ్గరికి వెళ్ళి చెప్పింది చేయకపోతే గురువు ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడా? ఏం చేస్తాడు? యాజ్ ఎ టీచర్ నువ్వేం చేస్తావు స్టూడెంట్ చెప్పింది చేయకపోతే? శిక్షిస్తావు. శిష్యుడు అంటే నువ్వు విధించే శిక్షకి నేను రెడీ అన్న దమ్ము ఉన్నదా? గురువు దగ్గరికి వెళ్తే మీరు చెప్పినట్టు గురువు చేయాలంటే. ఇప్పుడు అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇదివరకు ఈ ఆశ్రమానికి వచ్చేటప్పుడు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు వస్తుండేవారు. సైకిల్ మీద వచ్చేవాళ్ళు, అప్పటికి ఇంకా స్కూటర్స్ టీవీఎస్లు అన్ని లేవు. సైకిల్ మీద వచ్చేసి అక్కడ సైకిల్ పెట్టేసి ఇలా వచ్చేవారు. వచ్చాక సైకిల్ కి తాళం వేసావా అని అడిగేవారు. మీరున్నారుగా గురువు గారు చూసుకోవటానికి, సైకిల్ తాళం వేయటం బద్ధకం వాడికి. మనం చేసేటటువంటి అనేక పిచ్చి పనులు ఇలా ఉంటాయి. మనం చేయగలిగేటటువంటి పనులు కూడా గురువు మీద పడేస్తాం. చేయడు గురువు, శిక్షించేటటువంటి గురువు అయితే శిక్షిస్తాడు, శిక్షించనటువంటి గురువు అయితే వదిలేసి మిమ్మల్ని మళ్ళీ శిష్యుల్లాగా ట్రీట్ చేయడు, అతిథుల్లాగా ట్రీట్ చేస్తాడు, నమస్కారం పెడతాడు, మీరు కూడా చాలా ఆనందిస్తారు, మంచి గురువు దొరికాడు. ఆ గురువు దగ్గరికి వెళ్తే పాదపూజకి 10,000 అడిగారు, ఈ గురువు చాలా మంచివాళ్ళండి, ఈయనే మాకు నమస్కారం పెడుతున్నాడు. దానికే అంటే శిష్యరికం వహించటానికి ముందు నువ్వు చేయదలిచినవి చేయగలిగినవి అంతా చేసావా లేదా అన్నది ఒకటి చూసుకోవాలి. రెండవది ఏం చేసుకోవాలి? గురువుని ఎన్నుకున్న తర్వాత ఆ గురువు చెప్పినట్టు చేయకపోతే ఆయన బాధుడికి రెడీ అవ్వాలి, లేకపోతే శిష్యరికం లేదు అక్కడ. ఇంకంటే నేర్చుకోవాలి అంటే మామూలు ABCDలే రెండు దెబ్బలు పడకుండా రావు. మీ పిల్లల్ని ఎన్నిసార్లు దండిస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు అది. ఎప్పుడో అప్పుడో మీరు విసుక్కుంటారు, ఓ ముట్టిగా వేసి ఉంటారు గ్యారంటీగా. మీరు వేయలేదు అంటే నేను నమ్మను. అంటే ఎందుకు చెప్తున్నాను, 4 అక్షరాలు నేర్పాలంటే నువ్వు దండిస్తున్నావే. అర్జునుడు లాంటి హీరోకి వచ్చినటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయటానికి వాడిని దండించకుండా వాడి గురకేం ఎక్కించగలడు? అది ముఖ్యమైనటువంటి మానసిక స్థితి. జపము చేస్తున్నప్పుడు ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. కానీ ఆ మానసిక స్థితి జపం చేస్తున్నప్పుడు తెచ్చుకునేటప్పుడు మీరు చేయగలిగేదంతా చేయాలి. మీరు చేయగలగకుండా మేము గురువుకి చెప్పేసామండి, ఇంకా ఆయన చూస్తే ఆ సైకిల్ లాక్ లాగే. అంటే గురువు పని అది. ఇంకా కొన్ని హైదరాబాద్ లో కొన్ని నా గురుత్వం గురించి నాకు విశేషమైనటువంటి లక్షణాలు బయటపడ్డాయి. ఒకళ్ళు వచ్చి నాతో ఏమన్నారంటే, గురువు గారు మీ దగ్గరకు వద్దాం అంటున్నాను, ఆటోలు లేవండి. గురువు గారు అన్నాను, ఆటో వచ్చేసిందన్నారు. అంటే ఇప్పుడు నేను ఏం చేశానన్నమాట, వీళ్ళకి ఆటోలు దొరకకపోతే సర్వెంట్ని పిలుస్తారు, చూసారా, బెల్ బాయ్ ఉంటాడు 5-star హోటల్స్ లో, ఇలా బెల్ కొడతాడు బాయ్ వచ్చి, ఆటో. అంటే ఇప్పుడు గురువు ఏం చేసినట్టు, వాడికి ఆటో రాకపోతే బెల్ బాయ్ పని చేశాడని చెప్తున్నారు. నేను చాలా ఆనందించాను, నాకు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఇచ్చారా నా శిష్యులు. ఇంకో చోట వాళ్ళు ఏదో సినిమా చూడటానికి వెళ్ళారు, ఇదంతా నిజంగా జరిగినాయి. హౌస్ఫుల్ బోర్డ్, గురువు గారు అన్నారు సార్. ఏమైంది? ఆవిడ వచ్చి 2 టికెట్స్ ఇచ్చి, మా వాళ్ళు ఎవరో వస్తారండి, రాలేదండి, మీకు 2 టికెట్లు కావాలంటే తీసుకోండి. అంటే ఈ గురువు పని ఏంటి అంటే మీకు సినిమా టికెట్లు తెచ్చి పెట్టడం, ఆటోలు తెచ్చి పెట్టడం. చాలా రాంగ్ గా గురువుని అర్థం చేసుకుంటున్నారు మీరు. ఇది గురువు పని కాదు, ఇది చెయ్యడు. మరి జరుగుతున్నాయా మాస్టర్ అంటే జరగవచ్చు, అది వేరే విషయం. కలెక్టర్ గారు డ్రైవర్ ఇచ్చాడనుకో, కలెక్టర్ కంటే డ్రైవర్ కి ఎక్కువ మర్యాదలు వస్తాయి. మీరు చూశారో లేదో, మొన్న ఈ వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు రాజమండ్రి దగ్గర కలెక్టర్ గారు వెళ్ళారు. పాపం ఆ రోజంతా ఆయనకి ఫుడ్ లేదుట, ఆ ప్రోగ్రామ్స్ వాటిలో అది. డ్రైవర్ కి మాత్రం 3 పూట్ల ఫస్ట్ క్లాస్ ఆయన ఫుడ్ తింది. కలెక్టర్ గారు అంటాం వల్ల నేను రాలే, కలెక్టర్ ఆరాలో ఉన్నాడు కనుక వచ్చింది. ఎలా అర్థమైందా? ఈ ఆటో రావటం కానీ లేకపోతే సినిమా టికెట్లు దొరకటం కానీ గురువు యొక్క శక్తి వల్ల ఏం రాలే, గురువు యొక్క ఆరాలో ఉన్నాడు కనుక, కలెక్టర్ గారితో వచ్చాడు కనుక వాడికి ఫుడ్ వచ్చింది. అంతే తప్ప కలెక్టర్ గారు ఏమి వాడికి ఫుడ్ పెట్టలే. తేడా అర్థమైందా? అంతేత దీన్ని గురువు అనుగ్రహం అనుకోకండి. గురువు యొక్క వాతావరణంలో ఆరాలో ఉన్నారు కనుక వస్తుంది, అది కరెక్టే, అంతవరకు రైతే. కానీ దీనిని గురువు అనుగ్రహంగా తీసుకునేటటువంటి మూఢత్వం ఉండకూడదు. గురువు ఇచ్చేయడు మీకు ఆటోలు, అది కాదు, ఇచ్చే మీ జీవితాలు మార్చేస్తాడు. అంతే తప్ప మీకు ఆటోలు ఇవ్వటం, సినిమా టికెట్లు ఇవ్వటమే పాపం గురువు పని అవుతే పాపం ఆ గురువుని ఆలోచించాల్సిందే. కానీ గురువు అనుగ్రహం వల్ల ఇది రావు అని అర్థమైందా? ఇవి ఎందుకు వస్తున్నాయి? మీకు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆరాలు ఉన్నారు కనుక. ఎలా అర్థమైందా మీకు? అంచేత మీకు నిత్య జీవితంలో జరిగేటటువంటి చమత్కారాలని గురువు అనుగ్రహం అనుకోకండి. గురువు దగ్గరికి వచ్చారు కనుక మీకు ఆ లాభాలు వస్తున్నాయి అంతే. గురువుకు కూడా తెలియదు ఆ లాభాలు మీకు వస్తున్నాయి. దీని తర్వాత ఈ జపం ఈ మానసిక స్థితిలో ఆ నామముతో మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ గురువుకి మీ మానసిక స్థితి తెలుపుకుంటున్నారు. మీరు రామ అంటున్నారు, కృష్ణ అంటున్నారు, గాయత్రి మంత్రం అంటున్నారు, ఏ మంత్రం చేస్తున్నా ఏమీ పర్వాలేదు. దోషములో మంత్రాల మధ్య తారతమ్యాలు చెప్పేటటువంటి పండితుడు పరమ మూర్ఖుడు అని చెప్తాయి శాస్త్రాలు. ఎందుకంటే అన్ని మంత్రాలు ఒకే స్థాయి, ఈ మంత్రం గొప్పది ఆ మంత్రం గొప్పది అనేటటువంటి భేదాలు తీసుకురాకండి. దాన్ని నామాపరాధము అంటాం భాగవతంలో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నామాన్ని రెండవ నామము కంటే చాలా గొప్పది అని చెప్పకండి. మీకు ఆ నామము నచ్చింది, ఓకే. మీకు మీరు నందిన ఆహార వండిన ఆహార పదార్థం తింటారు, ఇంకోడు వాడికి నచ్చిన ఆహార పదార్థం తింటాడు. అక్కడ దెబ్బలాడుకోవద్దు. హోటల్లో కూర్చున్నాక ఎవడైనా ఇడ్లీ తింటూ ఉంటే, ఇంకోటి దోశ తింటూ ఉంటే మీరిద్దరు కొట్టేస్తున్నారు అనుకోండి. ఇడ్లీయే గొప్పది, దోశే గొప్పది అంటే మూర్ఖత్వం అవునా కాదా? అలాగే నామాపరాధం చెయ్యవద్దు. ఏ నామమైనా అదే ఫలితాలను ఇస్తుంది. తల్లకిందులుగా ఉచ్చరించినటువంటి నామము కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణ వాల్మీకి. అంచేత ఆ మంత్ర జపము రోజుకి మూడు మాలలు చేసుకున్న తర్వాత మీరు ఒక విశేషమైనటువంటి ప్రక్రియ నిరంతరం చేసుకోవాల్సి ఉంటుంది నామజపం చేస్తున్నటువంటి వ్యక్తులకి. అదేంటి అంటే మీరు చేస్తున్నటువంటి పని ఆయన శక్తి వల్ల జరుగుతోంది అన్నది గుర్తించటం. ఆయన చెయ్యడు, దీన్నే నిష్కామ కర్మయోగము అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే పని నువ్వే చేస్తున్నావు, కానీ నువ్వేమని గుర్తించాలి అంటే ఈ జరుగుతున్నటువంటి పని నువ్వు చేయటంలే, నీ ద్వారా ఆ శక్తి చేయిస్తోంది. నోట్తో అంటాం కాదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎంతమంది భక్తుల్ని చూస్తున్నాను గురువు గారు ఏం చేయిస్తే అది చేస్తున్నానండి అని. ఆ మానసిక స్థితి రావటం ముఖ్యం మీకు. కానీ ఆ మానసిక స్థితి వచ్చేసింది అనుకోవటం తప్పు. ఆ జాగ్రత్తలో ఉండండి. మానసిక స్థితి ఏంటంటే గురువు కానీ భగవంతుడు కానీ నా ద్వారా చేయిస్తున్నాడు ఈ పని. కానీ ఈ క్షణంలో నువ్వు భగవంతుడు పని చేయటం లే, భగవంతుడు చెప్పినటువంటి పని చేయటం లే, నీకు నచ్చిన పని చేస్తున్నావు. అది పూజ అయినా సరే, నీకు నచ్చకపోతే ఆ రోజు పూజ చేయవు, నీకు నచ్చకపోతే ఆ రోజు ఆసనాలు వేయవు, నీకు నచ్చకపోతే ఆ రోజు ప్రాణాయామం చేయవు. అంచేత నిష్కామ కర్మ యోగము మంత్ర జపము, మెల్లిమెల్లిగా ఆ మంత్ర జపము మన శరీరంలో ఉన్నటువంటి 108 పూసల్లోకి వెళ్లేటటువంటి ప్రక్రియ. ఏ పని చేస్తున్నా నువ్వు చేయగలిగినటువంటి పని పూర్తిగా చేశావా లేదా, నువ్వు చేయగలిగేటటువంటి పని నువ్వు ముందు పూర్తి చేయాలి, తర్వాత మాత్రమే నువ్వు భగవంతుడిని అడగాలి. అప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నీ మనోమయ క్వశ్చన్ జాగృతం అవుతుంది. అప్పుడు జాగృతమైనటువంటి మనోమయ క్వశ్చన్తో మనం విజ్ఞానమయ ఆనందమయ కోశాలకి ఎలా వెళ్తాము అనేది రేపు చదువుకుందాం. జై గురుదేవ్.